சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயிமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஞானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதாம் பரம மகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹஸ்ரம் சமர்ப்பிஸ்து
இட்லு தரையில்ச்சி கத கல்மசம்பைன தேகம் புகல சதீதேவி நிஜயோக சமாதி ஜனிதம்பைன வன்னிச்சே தக்ஷணம்ப தக்தமையே தக்தமைந்து కూర్చున్నది యోగాగ్ని అమ్మవారికి ఒక సెకండ్ కూడా పట్టదు. తలచుకున్నది దాక్షాయణి నామంతో నేను మళ్ళీ నా భక్త దగ్గరకు వెళ్ళకూడదు, ఈ పాపమంతా కైలాసం దాకా పట్టుకెళ్ళకూడదు అని అనుకున్నది. ఈ శరీరాన్ని అక్కడికక్కడే దహయతి ఇతి దేహ శరీయతి ఇతి శరీర రెండు శరీరం అని దీనికి ఎందుకు పేరంటే మార్పు చెందుతుంది గనక. బాల్యం చూస్తాం, కౌమారం చూస్తాం, యవ్వనం చూస్తాం, మధ్య వయసు దాటుతాం, వృద్ధాప్యానికి వస్తాం, మనకు తెలియకుండానే మార్పు చెందుతుంది గనక దీనికి శరీరం అని పేరు. దహ్యతి ఇతి దేహ, నువ్వు ఎన్నేళ్ళు 100 ఏళ్ళుండి 200 ఏళ్ళుండి ఏదో రోజు ఈ బాడీ వదిలిపెట్టాలి, వదిలిపెట్టిన తర్వాత దీన్ని తగలబెట్టాలి, దీన్ని దహనం చేయాలి, కాబట్టి దీనికి దేహము అని పేరు పెట్టింది. కాబట్టి ఆ దేహమన్నా శరీరమన్నా ఈ రెండు దీనికి సంబంధించినవి. అప్పుడు రుద్రగణాలన్నీ కూడా విధ్వంసం చేసినాయి. ఆ విధ్వంసం చేస్తే అక్కడ భృగు మహర్షి వాళ్ళంతా ఎవరైతే శివనింద చేశారో, చూడండి భగవంతుని యందు భక్తి ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా పక్కన పెడదాం. భగవంతుడు ఉన్నాడు లేడులో ఉన్నాడో లేడో నువ్వు తెలుసుకో, ప్రపంచంకి దాంతో పేచీ లేదు. కానీ గురునింద, పరనింద, దైవనింద, ఆత్మనింద చేసుకోకూడదు. ఆత్మనింద అంటే నేను అధముణ్ణి, నేను పాపిని, నేను పనికిరాని వాడిని, నేను ఈ లోకంలో అనవసరంగా ఉన్నాను, అది చేయకూడదట. అలా చేయటం మనల్ని మనం నిందించుకోవటం, న్యూనత. గురునింద, నీకు ఎవరు బోధ చేశారో, ఎవరు నీ ఉన్నతికి మార్గం చూపించారో అటువంటి గురువుని పరోక్షంగా కూడా అనకూడదట. ఎందుకంటే ఒక దత్తాత్రేయ సాంప్రదాయంలో గురువుని భగవంతుడిని గనక నిందించినట్లయితే గురువు వచ్చి భగవంతునికి సర్ది చెప్తాట, నా శిష్యుడు అజ్ఞాని క్షమించమని. అసలు గురువునే నిందిస్తే దైవం రాడట. కాబట్టి గురునింద చేయకూడదు, పరనింద చేయకూడదు. మనం కానివాడు ఎవడైనా పరాయిగా ఉన్నాయంటే వాడు ఉన్నాడు, వాడిలో కూడా పరమాత్మని కనుక చూడగలిగిన స్థాయికి వెళితే మనం నిందించం. కానీ ఏం చేస్తామంటే పరాయి వాడిని పరాయి వాడిగానే చూస్తాం, కనుక నిందించడానికి అన్ని వేళలా సిద్ధపడతాం. ఆ నింద చేస్తూ చేస్తూ మనం యాతన పడిపోతాం, మనకున్న ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. అది చేయొద్దంటున్నాడు. సరే ఇదంతా అయిపోయింది, ప్రమద గణాలన్నీ కూడా శివుడి దగ్గరికి వెళ్ళినాయి, మరి ఆయనకి చెప్పాలి. ఆయన తెలియదని కాదు, మనం స్వామికి ఉత్తరం రాసినట్టు, అంతేగా ఆయన తెలియదా అనుకుంటూనే ఉత్తరం రాస్తాం కదా. అలాగే వీళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళి భవానీ పంచత్వం, పంచత్వము అంటే మరణం, భవానీ పంచత్వం, భవుని యొక్క భార్య భవాని, పరమేశ్వరుడు యొక్క భార్య దాక్షాయణి. ఆ క్షణంలో ప్రమదగణాలు రుభునామక దేవతలచే, రుభునామక దేవతలని ఆ వచ్చినటువంటి రుద్రగణాలని రుభులుగా చెప్పబడ్డారు. దానిని తర్వాత రుభుగీత అని ఒకటి ఉంది, అష్టావక్ర గీత, మన అవధూత గీత, వశిష్ట గీత, భగవద్గీత ఎట్లాగైతే ఉన్నాయో రుభుగీత అని ఒకటి ఉంది. ఆ రుభువులంతా అది రుద్రపారాయణంతో సమానం. అయితే రుద్రపారాయణం చేసిన ఫలితం రుభుగీతని చదివినా అది మనకు ఏర్పడుతుంది గనక రుభుగీత ఎక్కడైనా ఉంటే చదవండి. చదవలేకపోతే రోజు ఎప్పుడో చెప్పుకుందాం. ఎప్పుడైతే దాక్షాయణి తన మాట విననందుకు ఆయన కోపం రాలే, ఒక దుర్మార్గుడైన తండ్రి ఆవరణంలో తన భార్య తన సహభాగం నశించింది అని పరమశివుడికి, ఆయన మరి ఆయన రుద్రుడు, ఆ రుద్రుడు కాబట్టి ఆ రుద్రత్వాన్ని ఆవాహన చేశాడు. ఆయన చేసి అర్జునుడు ఉగ్రుడు నీలకంఠుడు ఇభదైత్యారాతి తపోకష్టోష్ఠుడై మాజ్జద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్. ఆయన ఒక వికటాట్టహాసం చేశాట. విషాదంలో నుంచి కూడా ఒక నవ్వు వస్తుంది. ఆ విషాదంలో వచ్చేటువంటి నవ్వు భయానకంగా ఉంటుంది. ఎందుకనంటే తనలో ఏర్పడినటువంటి ఉద్విగ్నమైనటువంటి మనస్సుకి ఒక అవుట్లెట్ కావాలి. ఆ ఉద్విగ్న మానసాన్ని భగ్నం చేయాలి అంటే వికటాట్టహాసం చేశాట శివుడు. చేసి విద్యుద్వన్ శిఖాసముచ్చరుచిన్ వెల్గందు చెంచటన్. ఒక పెద్ద విద్యుత్ మెరపు తీగవలే ఉన్నటువంటి ఒక జడ ఒక్కసారి జట పీకాడట తన తలలో నుంచి. సజ్జ క్రోధముతోడ, అప్పుడే పుట్టిన క్రోధం. సజ్జ స్ఫురణ అంటే అప్పుడే కలిగిన స్ఫురణ. అలాగే ఇది ఈ క్రోధం ఎప్పటి నుంచో ఉన్నది కాదు. పగ దక్షుడి హృదయంలో ఉన్నది కానీ పరమేశ్వర హృదయంలో దక్షుడి పట్ల ఆయనకు పగలేదు. పగలేదు, వగలేదు, ఆ రెండూ లేవు గనకనే ఆయన పరమేశ్వరుడైనాడు. ఇక్కడ అప్పుడే పుట్టిన ఈ సన్నివేశం వలన ఏర్పడినటువంటి క్రోధంతో పుచ్చిపై చక్ర మధ్యం కైలాసంలో అట్లా జడని ఇలా వదిలిపెట్టాడట నేల మీదకి. ఆ నేల మీదకి వదిలిపెట్టగానే ఒకడు పుట్టుకొచ్చాడు. ఆ ఒకడు నిజానికి కాపాలికుడు వాడు. ఆ కాపాలిక స్వరూపం ఎట్లా వచ్చింది? శివుడికే కోపం వస్తే ఏమవుతుంది అంటే
అభ్రంహాద్ర విభ్రామభ్రమభ్రమకృీర్ఘ శరీరమర ప్రజ్వలన దీప్తిజ్వాలికాజ్వాలజ్వల్యమాన కేశములు మెరయ చండద్విదేశుండ దండాశుండాంబదుర్భండ సాహవ్రధృత హేతి సంఘమొప్ప వీక్షణత్త లోక వీక్షణ జ్యుతి లోక వీక్షణత్తతి దురీక్షణము కాద కటచటన కరాణ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్థివ వనమాలికలు తనర అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారు రుద్రుడగుచు. రుద్రుడు యొక్క ప్రతిరూపం ఆ మారు రుద్రుడు అన్నట్టుగా వాడు పుట్టాడట. మూడు కళ్ళు కూడా మూడు లోకాలని నిప్పంటించేట్లుగా ఉన్నాయట. మరి ఆయన మూడు కళ్ళవాడు కదూ. రెండు కళ్ళు సమానంగా ఉంటే ఒకటేమో ఎగుడు దిగుడు, అది ఆ ఎగుడు దిగుడు. ఇది మాలోకం, ఇది గోలోకం తెలుసు. స్వామి అంటారు మీరేదో గోలోకంలో ఉన్న వాళ్ళంతా హాయిగా వెళతాను అంటే భూలోకానికి పంపాను, భూలోకంలో ఉన్న వాళ్ళంతా మాలోకంలో పడిపోతున్నారేమి అన్నారు. మాలోకం అంటే మాయాలోకం, అది భూలోకం అంటే భరించవలసిన లోకం, గోలోకం అంటే జ్ఞానలోకం, గో అంటే జ్ఞానం. కాబట్టి అటువంటి ఆ వీరభద్రుడు మారు రుద్రుడై పుట్టాడట. పుట్టగానే వాడు అడిగాడు ఏం చేయమంటావయ్యా అన్నాడు.
సరసభ వృత్తి అట్లరుగు సైన్య పదాహత పాదధూళిధూసరిత కుబేర దిక్తటము సభ్యులు దక్షుడు దూచి ఎట్టి భీకరతను అంచనాచు దమముగాదుర చప్పటలంబనుచు నివ్వెరపడి పల్కిరి ఆత్మల వివేకహీనత పొంది వెండియున్.
వీడ ఎప్పుడైతే పుట్టాడో ఇదిగో దక్షుడి యొక్క అధ్వరాన్ని యాగాన్ని ధ్వంసం చేయమన్నాడు శివుడు. ఎందుకంటే అమ్మవారే అక్కడ నశించింది గనక అర్ధభాగం శాపం వలన యాగార్థం ఇంటికి లభించదు. అమ్మవారు కూడా లేదు గనక ఒకవేళ వాడు ఇచ్చినా ఆయన పుచ్చుకోబోయేది పావే, పుచ్చుకోడట పరమాత్మ. అందుకంటే ఆహుతి వేరు, పూర్ణాహుతి వేరు. పూర్ణాహుతి ఎప్పుడు ఉంటుందంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నప్పుడే. ఇక్కడ అమ్మవారు ఈ క్షణాన లేదు గనక శివుడు అన్నాడు ఆ యజ్ఞం పనికిరాదన్నాడు. అసలు శివుడికి ఆహ్వానం పంపిన యజ్ఞం యజ్ఞమే కాదు. అయినా ఇవన్నీ జరగాలి గనక జరిగిరే వెళ్ళాడు. ఈ దక్ష ప్రజాపతిని దగ్గరకు తీసుకున్నాడు. అందరిలోనూ పట్టుకున్నాడు ఆయన వీరభద్రుడు. వీరభద్రుడు పట్టుకునేప్పటికి వాడు అనుకున్నట్ట ఆకాశంలో నుంచి ఒక పిడుగు మన వాకిట్లో పడి ఆ పిడుగులో నుంచి రజను ఏర్పడి ఇదంతా ఏదో హాహాకారం అవుతున్నదంటే ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క 100,000 వీరభద్రులు పుట్టారట. 100,000 భావరుడుగా పుట్టినాయి. ఆ 100,000 భావరులతో పుట్టినటువంటి రుద్రులంతా కూడా ఆ యజ్ఞాన్నంతా పూర్ణం చేసేశారు, అంటే నాశనం చేశారు.
ఈ ధూళి పుట్టుటకు ఎయ్యది హేతువో విలయ సమీరము ఆపలయదిపుడు ప్రాచీన వర్విధరాపతి మహితోగ్రశాసనుడిప్పుడు రాజ్యంబు సేయ చోర సంఘములకో రారాదు మరి గోగణాలి రాకకు సమయంబుగాదు కావున ఇప్పుడు కల్పావసానంబు కాబోలు అటు కాకయున్న ఇట్టి ఉత్పాతి కరజము ఎందేని కలదే.
ఉత్పాతం జరుగుతుందా? ఇదేం కల్పాంతం కాదు. అవునేమో, కల్పాంతం వలననే ఇవన్నీ జరుగుతున్నాయేమో. మనం అనుకుంటాం రోజు పేపర్ చూడగానే పేపర్ మానేద్దాం అనిపిస్తుంది, కానీ మర్నాడు పొద్దునే రాకపోతే దిగులేస్తుంది. చూసారా విచిత్రం? ఏముంటుంది ఆ పేపర్లో అంటే ఏముండదు. ఇటువంటి ప్రపంచంలోనా మనం కూడా బతుకుతున్నాం? మనం కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నావా దాని ఈ మహాపాపంలో? మనం కూడా భాగస్వాములు అవుతున్నావా అని ఒక స్పృహ, ఒక బాధ కలిగినా మళ్ళీ లోకరీతిలో ఏం జరుగుతుందో, ఏం జరుగుతున్నదో అనేటువంటి ఒక అజ్ఞానపూరితమైనటువంటి భావన. కాబట్టి ఇవన్నీ ఇట్లా ఎందుకు జరిగాయని అనొచ్చు. మనముల భయము విరచటి జనులు సురలు దక్షునంత ప్రసూతి ముఖ్యులైన భూసురకాంతలు ఇట్లని రీ. ఓ రోజు దక్ష ప్రజాపతి భార్య పేరేమిటి అని ఓ ప్రశ్న వచ్చింది. అది ఎటువంటి సమయంలో అంటే ట్రైన్లో కుడికాలుంది, నేల మీద ప్లాట్ఫామ్ మీద ఎడంకాలుంది, పుటపర్తి నుంచి ఫోన్ వచ్చింది. దక్ష ప్రజాపతి యొక్క భార్య పేరు ఏమిటి? అన్యైన అని ఒక పేరుంది, ధారుణి అని రెండో పేరుంది. అసలు వేదవ్యాసుడు ఈయన ఆమె పేరు ప్రసూతి, దక్షుడి భార్య పేరు ప్రసూతి. అలాగే దశరథ మహారాజు భార్యలు ఎవరంటే టకటకా చెప్పేస్తాం. జనకుడి భార్య ఎవరు అనగానే ఏమో, ఆమె పాత్రే ఉండదు. ఆమె పేరు సుమేధ. ఆ పేర్లు కూడా చూడండి. ఈవిడ ఈ ప్రసూతి, ఈ ప్రసూతి దక్షుడి భార్య, మిగిలిన్నది పాప ఆవిడ.
తన కూతులు చూడగ నిజ తనయను సతి అనపరాధ తదపరి ఇట్లై గొలరించినయా దక్షుణి ఘన పాప విపాకము ఇది తగు అనుచున్.
వీడంతా కల్పాంతం అయిపోయింది, ఏదో ప్రళయం వచ్చేసిందని దక్షుడు మిగతా వాళ్ళంతా అనుకుంటే, నిజమైన తన కూతురు పట్ల తన తండ్రి చూపించినటువంటి అనాదరమే ప్రళయంగా మారింది అన్నది ప్రసూతి. ఆ పేరు కూడా చూడండి, ప్రసూతి అంటే ఏమిటి? డెలివరీ ఇవాళ ఇంగ్లీష్లో కదా, డెలివరీ కాదు, ప్రసూతి. సూతుడు అంటే సుతుడు, సూతుడు కొడుకు, సుత అమ్మవారు, ఒక ఆడపిల్ల. అందులో ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు, సతీదేవితో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఈవిడ ప్రసూతి, ముగ్గురు మంచి పిల్లలకి జన్మ ఇచ్చినటువంటి ప్రసూతి అని అర్థం. తల్లి మంచిదే కానీ తండ్రి చెడ్డవాడు, ఏం చేస్తాం? దక్షయజ్ఞం ఇలా అయిపోయింది. అయిపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మకంతా కూడా చెప్పారు. ఎందుకు బ్రహ్మకి చెప్పారు అంటే, అయ్యా ఈ సృష్టి విధ్వంసంలో ఇవాళ జరిగింది ఇది, వీరు వీరంతా స్వస్థానాలకు వెళ్ళారు అని చెప్తూ బ్రహ్మకి ఇంత నాశనమైంది అంటే ఆయన అంత సృష్టి చేస్తాడు అని అర్థం. ఇది మనం ఒకసారి విచారణ చేశాం, నిజంగా అలా జరుగుతుందా అని తత్వార్థ విచారణ కనుక చేసినట్లయితే, శృంగేరిలో శృంగేరి భారతీ స్వామి వారు శారదాదేవికి పూజ చేసుకుంటూ ఉన్నారు. పూజ చేసుకుంటూ ఉంటే ఆయన కుడివైపున కుంకుమ బస్తా ఉంది, ఆ బస్తాలో నుంచి తీస్తున్నారు, వేస్తున్నారు. ఆయన మంచి ధ్యానముద్రలో ఉన్నారు. చూస్తున్నటువంటి వారందరికీ దాంట్లో కుంకుమ నిండుకునే పరిస్థితి ఏర్పడింది. ఈయన ఆపకపోతే ఎట్లా, దానిలో కుంకుమ లేకుండా అయిపోతుంది. ఇంకా కొన్ని గ్రాములు మిగిలి ఉంది అనగా వీళ్ళు చుట్టూ ఉన్న పరిచారకులంతా కూడా గందరగోళ పడిపోతున్నారు. వారిని డిస్టర్బ్ చేయలేరు, అయ్యా కుంకుమ నిండుకున్నది అని చెప్పలేరు. ఏ ఈ పూటకి పూర్తి చాలు అనటానికి లేదు, ఆయన ధ్యానంలో ఉన్నారు. ఆ లాస్ట్ చిట్ట చివరి ఆ ఫ్యూ గ్రామ్స్ కుంకుమ అక్కడ ఉన్న సమయంలో అదే ధ్యానముద్రలో ఆయన చేతిని ఇట్లా అన్నారు. ఎంత ఖర్చు అయిపోయిందో అంతా నిండింది, నిండుకున్నది కాస్త నిండింది, నిండైంది. ఆయన పూజ ఇంకా కొనసాగించారు. అంతా అయిపోయిన తర్వాత ఆ నది దాటి, తుంగభద్ర నది దాటి, తుంగ దాటి లోపలికి వెళుతుంటే పరిచారకుడు నెమ్మదిగా అడిగాడు, భయపడ్డాం, ఇవాళ కుంకుమ బస్తా ఖాళీ అయిపోతుందేమో, మళ్ళీ అప్పటికప్పుడు ఎలా తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి అని అనుకున్నాం. ఇవాళ పరమాద్భుతం చూశాం, మీరు చేసిన ఒక మహిమ అన్నారు. ఆయన నెమ్మదిగా ఒక మాట అన్నారు, ఇది చూసా ఆశ్చర్యపోతున్నారు, మీరంతా జాగ్రత్త అవస్థలో ఒక రోజంతా గడిపి ఆదమరచి హాయిగా నిద్రపోతున్నటువంటి వేళ ఎంత సృష్టి జరిగిందో, మళ్ళీ సూర్యోదయ పూర్వమే అంతా నింపుతున్నటువంటి అమ్మని ధైర్యం మీరు గమనించలేదా? ఎంత పోతున్నదో అంత ఇవ్వటం లేదా? ఆవిడ అన్నీ ఇవ్వగలిగిన ఆమెకి మనకు కావలసిన కుంకుమ ఇవ్వలేదా అని శృంగేరి భారతీ స్వామి వారు, మహాత్ములు వాళ్ళందరూ కూడా జ్ఞానబోధ ఇట్లా ఈ రకంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి భాగవత నవనీతల్లో ఇవాళ చిలికిన ఆ చిలుకుడులో మనం పొందిన వెన్న ఏమిటి అంటే మూడున్నాయి. పరమేశ్వరుడి భార్యే పొరపాటు పడింది కదా అంటే, పరమేశ్వరుడి భార్య తన తండ్రి వలన పొందినటువంటి మూడు దోషాలని కూడా, శరీరాన్ని దహనం చేసుకున్నది అంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని కాదు, ఆ మూడు దోషాలని కూడా ఆవిడ అగ్నికి ఆహుతం చేసేసింది. ఆమె ఎప్పుడూ శుద్ధాత్మి. మనం మంచి తల చొక్కా వేసుకొని వచ్చాం, పైనుంచి ఎవడో గులాలు కొడితే మనం ఏం చేస్తాం? చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మార్చుకోగలిగింది తీర్చుకోగలిగింది అంటే తీర్చుకోవాలి, లేకపోతే మూటగట్టి బట్టలు దాంట్లో పడేయాలి. మనం దాన్ని వాడకూడదు. అమ్మవారు చేసింది అదే పని. ఈ ప్రపంచం అంతా కూడా మూడు దోషాలతో కూడి ఉంటుంది గనక, ప్రధానంగా విక్షేప దోషం, ఆవరణ దోషం, మలదోషం. ఈ మూడు దోషాలే మానవుడికి క్రోధాన్ని, అహంకారాన్ని, అసూయని, మాత్సర్యాన్ని, దాంభికాన్ని, ప్రగల్భాన్ని అన్ని వేళలా ఇస్తుంది. పరమాత్మ యందు ఎంత మనస్సున లగ్నమై ఉన్నా, ఎంత గాఢమైనటువంటి ప్రేమ ఆయన యందున్నా, ఎప్పుడన్నా మన పని అవటంలో కొద్దిగా తేడా వస్తే పరమాత్మవి కావు అనటానికి సందేహించని మనస్సు ఉన్నది మన దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడు ఆయన చూస్తాడు, ఎప్పుడన్నా వీడు నన్ను వీడిపోయేటువంటిది వస్తుందా అని. మనం ఆ పరీక్షలో మాత్రం ఓడిపోవటానికి వీలు లేదు. స్వామి ఎంత మనకు అభయం ఇచ్చినా, మీరు నన్ను వీడినా నేను మిమ్మల్ని వీడను అన్నారు, అది నిజమే. కానీ ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వీడేదో నాలుగు పనులు అనుకున్నాడు, ఈ పనులు కావటం లేదు గనక వదిలిపెడతాడా వదిలిపెట్టడా అని. వదిలిపెట్టని వాడిని తనవాడుగా చేసుకుంటాడు, ఆ బాధ్యతలు తన మీద వేసుకుంటాడు. కాస్త అటు ఇటు ఉన్నవాడికి వాడిని కూడా అటు ఇటు ఉయ్యాల జంపాల ఊపుతాడు. కేవలము ప్రాపంచికమైన కామ్యంతోనే గనక పరమాత్మని గనక కీర్తించినట్లయితే ఆ కామ్యం ఇస్తూ పోతూ ఉంటాడు. శిరిడీ బాబా కూడా అదే అన్నారు, మీరు అడుగుతూ ఉండండి నేను ఇస్తూ ఉంటా, కానీ ఏదో ఒక రోజు మీ జీవితంలో కూడా రాకపోదు, ఇంకా ఏమున్నాయి అడగటానికి అని. ఆ క్షణంలో మీ పని ఆగుతుంది, నా ఆట ప్రారంభమవుతుంది. ఆ ఆట ఏమిటంటే మీ నుంచి అన్నీ తీసుకొని మీకన్నీ కూర్చి కూర్చి ఇచ్చానే, దానికి పదింతలుగా మీ నుంచి నేను తీసుకోవటం మొదలు పెడతా, దానికి మీరు సిద్ధంగా ఉండండి అని. స్వామి కూడా అంతే. మన స్వామి ఏం భిన్నమేం కాదుగా, అదేగా ఆ షిరిడీ సాయేగా స్వామి అయింది. ఈయన కూడా అంతే, కోరుతూ ఉండండి తీరుస్తూ ఉంటారు, ఆయనకేం భయం లేదు, ఆయనకేం భయం లేదు, ఎన్ని అడిగితే అన్ని. కానీ ఆయన అడగటం ప్రారంభించినప్పుడు ఆయన అడగవలసినవి అడుగుతారు. లోకోత్తరమైనటువంటి పనులు చేయమంటారు, లోకానికి హితకరమైనటువంటి పనులు చేయమంటారు. దాని వలన చిత్తశుద్ధి, మనో నైర్మల్యం, నిర్మలత్వం, ఒక నిశ్చలత్వం, ఒక యోగత్వం, ఒక ఆధ్యాత్మికత్వం, ఇవన్నీ కూడా మనకు వనగూడాలి గనక ఈ పూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్ళమని దాక్షాయణి చెప్తుంది. అందుకనే గురువు ఎంత మహాత్ముడైనప్పటికి కూడా ఎప్పుడైనా నీ జీవితంలోని ఆత్మోన్నతి గనక అడ్డుపడ్డట్టయితే ఆ గురువుని పక్క దారి తప్పించుకొని వెళ్ళిపోమన్నారు, ముందుకి నీ దారిని వెళ్ళమన్నారు. ఎందుకంటే గురువు పెడదారి పట్టిస్తాడా అంటే పట్టించడు, కానీ మనకు అక్కరలేదు. ఆ భావనలు దాటి ఉత్తమోత్తముడైన ఇంకో గురువు మనకు కాచుకొని ఉంటాడు గనక ఆ పూర్ణ స్థితిలోకి వెళ్ళాలని. అంతేకాకుండా జీవన ధర్మంలో, కుటుంబ వ్యవస్థలో, ఒక ధర్మంలో ప్రధానమైనటువంటిది అన్యోన్యత. అన్యోన్యత ఒక నమ్మకం మీద, పరిపూర్ణమైన విశ్వాసం మీద, కండిషన్స్ లేని ప్రేమ మీద, జీవితాన్ని మలుచుకునేటువంటి దివ్య భావన రీతుల మీద, ఉన్న దాంట్లోనే ఆనందాన్ని. పరమేశ్వరుడు అందరికీ ఒకే రకమైన జీవితం ఇవ్వడు. ఇస్తే అందరికి ఒకే రకమైన జీవితం అనుకోండి, ఘర్షణ ఏముంది, అసలు పోట్లాటే ఉంది, లేదు. కాబట్టి ఎవరి జీవితం వారిది, వారి వారి ప్రాకృత కర్మలను బట్టి, ప్రారంధాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఒక డిజైన్డ్ ఒక క్యాప్సూల్ లాగా జీవితం మనకు ఇవ్వబడుతుంది. ఆ ఇవ్వబడినటువంటి జీవితంలో నుంచి మన కర్మల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన బుద్ధి ద్వారా, మన విచక్షణ ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికి దాన్ని ప్రతిరోజు కూడా మననం చేస్తూ ఉండాలి. అందులో ఇద్దరే ఉండాలి, జీవితం వాళ్ళది, కుండ వాళ్ళది, కుండలో ఉన్న పాలు అంటే భాగం కూడా వాళ్ళది. పాలు అంటే రెండు అర్థాలున్నాయి, ఒకటి భాగం, రెండవది వారిది అని. దాన్ని వాళ్లే చిలుక్కోవాలి, వాళ్లే వెన్న తీసుకోవాలి, వాళ్లే ఆరగించాలి. బాగా వెన్న వచ్చింది, మీరందరు రండి వెన్న వ్రతం చేస్తామని ఎవడన్నాడు? హాయిగా దీంట్లో ఏం అపత్సులు చేద్దామని మొదలు పెడతారు. అట్లాగే పొందినదంతా తమదిగా తామే అనుభవించవలసి ఉన్నది. గనక కుటుంబ వ్యవస్థలో దాక్షాయణి ఒక గొప్ప భావన, ఒక గొప్ప నీతి, ఒక సందేశం ఒక్కటే. భార్యా భర్తలుగా మీరు ఏర్పరచుకున్నటువంటి సంసారాన్ని మీరు జాగ్రత్తగా, అన్యోన్యంగా, ప్రేమపూరితంగా ఒక మథనం ద్వారా ఆ నవనీతాన్ని మీ అంతటి మీరు పొందండి, మీరు ఆరగించండి, మీ ఆనందాన్ని పంచిపెట్టండి. అలాగే వెళ్ళవలసిన చోటికే వెళ్ళండి, ఉండవలసిన వారితోనే ఉండండి, కానీ ఆవరణ మల విక్షేప దోషాలతో పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ నిర్మలత్వాన్ని మాలిన్యం వైపు తీసుకుని వెళ్ళకండి. ఎందుకంటే మనం ఉన్నాం, పరమేశ్వరుణ్ణి చూశాం, పరమేశ్వరుడితో మాట్లాడాం, పరమేశ్వరుణ్ణి తాకాం. ఇందాక అనుకున్న మూడు మనకి స్వామి ఇచ్చారు. ఇచ్చిన మనం మళ్ళీ ఆవరణ దోషంలోకి వెళ్ళకూడదు. ఆ ఆవరణ భావనావరణం కూడా కావచ్చు. అన్ని హింసల కంటే కూడా భావహింస చాలా గొప్పది, చాలా కఠినమైంది, ఘోరమైంది. అది కాకుండా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో, పరమేశ్వరుడి యందు పూర్ణమైనటువంటి ఒక భక్తితో, అనన్య భక్తితో, అనన్యమైన అన్యోన్యమైనటువంటి ప్రేమతో జీవితం కొనసాగించినట్లయితే, అమ్మవారు ఇలా వెళుతున్నాను, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు అని అన్నప్పుడు అయ్యవారు చెప్పవలసినవి చెప్పారు, నాకే నిష్ఠుతమాడాడు, నాతో కూడి ఉన్నావు గనక నీ గౌరవం వాడు ఇవ్వడు అని అన్నాడు. అన్నా కాదు, నేను వెళ్ళాలన్నది. మళ్ళీ మా తండ్రి చేస్తాడా? అందులో వాజపేయ యజ్ఞం మామూలు యజ్ఞం కాదు, అది సత్రయాగం. సోమయాగం వేరు, సత్రయాగం వేరు. సోమయాగం ధ్యానం, సత్రయాగం భజన. ఇదిగో సత్సంగం, సత్రయాగం, అందరం కలిసి చేసుకుంటాం. ఈ వాకిట కట్టిన తోరణానికి కూడా మనకు మనం పొందిన ఫలితం సమానమైన వాటా అది లభిస్తుంది, పొందుతుంది అది. కాబట్టి సత్రయాగానికి వెళ్ళద్దు, నువ్వు అక్కడికి వెళితే అగౌరవం పొందుతావన్నాడు. అయినా స్త్రీ సహజమైనటువంటి ఒక భావన చేత, తన వారినందరినీ కలుసుకోవాలన్నటువంటి ఆతృత చేత, తన మనస్సుని తాను చంపుకొని అయ్యో భర్తకి ఎదురు చెప్పి వెళుతున్నానే అని అనుకుంటూ కూడా వెళ్ళి ఏమైందయ్యా అంటే, ఇదిగో జరిగింది. అలా జరగకూడదని తత్వార్థ విచారణలో అన్యోన్యమైనటువంటి అర్ధనారీశ్వర తత్వంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఏది ఉండనివ్వండి, వారిద్దరి మధ్య ఉండాలి, వారిద్దరే సమన్వయం చేసుకోవాలి, సంఘర్షణ లేని రీతిలో జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలి. జీవితం అంటే నడిపేది కాదు, గడిపేది కాదు, జీవితం అంటే జీవించేది. ఎలా జీవించేది? భగవంతుని యొక్క ప్రేమతో తడిసి, భగవంతుని యొక్క అనుగ్రహంతో పునీతమై, భగవంతుని యొక్క రక్షణలో సాగేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రస్థానమే అధ్యాత్మ ప్రయాణం. కాబట్టి ఈ వీరభద్ర విజయం, ఎవడు ఆ వీరభద్రుడు అంటే శివాత్మకమైనటువంటి రౌద్రభావని వీరభద్రుడు. మనలో కూడా ఒక్కొక్కసారి ప్రపంచాన్ని జయించే పని మంది కాదు, ప్రపంచం నుంచి ఓటమి కూడా మనం పొందకూడదు. ప్రపంచం మనల్ని ఓడిస్తే ఎట్లా? మనము గెలవాలి, కానీ ప్రపంచాన్ని మనం గెలవకూడదు. ఇది భారతీయ ఆత్మ. భారతీయ చరిత్రను ఎంత గమనించినా భారతదేశం ఎవరి మీద యుద్ధం చేయలే, భారతదేశం మీద యుద్ధాలు జరిగినాయి. ఈ స్పష్టమైనటువంటి భావనని ఈ వీరభద్ర విజయంతో ఇవాళ మనం పూర్ణం చేద్దాం. చతుర్థ స్కంధం అంతా, నాలుగవదంతా కూడా అనేకమైన పౌరాణిక గాథలు. అందులో పృథువు, వేణుడు వీళ్ళ కథలన్నీ ఉన్నాయి. కానీ ఆ కథలన్నీ కూడా ఒక రాచరిక వ్యవస్థకి, ఒక ప్రభుతకి, ఒక పాలనకి, ఒక అధికారానికి, ఒక ఆభిజాత్యానికి పరిమితమైనటువంటి కథలు కాబట్టి అవి మనకి అక్కరలేవు గనక వాటిని పరిహారం చేద్దాం. మనకేం కావాలో, ఏ తత్వ విచారణ చేసుకోవాలో అవే చేసుకోవాలి. రేపు ధ్రువోపాఖ్యానం. ధ్రువుడు మన కడుపున పుట్టినటువంటి బిడ్డ అటువంటి వాడిగా ఉండాలి. ధ్రువుడిగా మార్కండేయుడిగా మృత్యుభావనను జయించగలిగిన లక్ష్యగమ్యాలు ఛేదించుకుని చేరగలిగినటువంటి ఉత్తమోత్తముడైనటువంటి బిడ్డ మన గర్భవాసాన పడాలని పరమేశ్వరుని అన్ని వేళలా కోరుకోవాలి. అంతేగాని పున్నామ నరకం దాటించడానికి కొడుకు కావాలి అంటే వాడు సన్మార్గుడైతే మనని దాటించగలుగుతాడు. వాడికి అసలు మార్గమే తెలియని వాడు కడుపున గనక పుట్టినట్లయితే ప్రయోజనం లేదు గనక వ్యర్థమైన ఆలోచనలన్నీ చక్కగా వదిలిపెట్టి స్వామి అనుగ్రహించినటువంటి ఈ భాగవత నవనీత రసాయన కర్మపేయమైనటువంటి ఈ శ్రవణ యోగాన్ని పరిపూర్ణంగా అనుభవించేటువంటి ఒక స్థితిని స్వామి అనంతకోటి గురుస్వరూపాలు మనకు దివ్యముగా అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ హంసానంది రాగం.